ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಸರ್ವೇಭ್ಯೋ ಮಹಾಭಕ್ತೇಭ್ಯೋ ನಮಃ. ಇಂದಿಲೋ ಈ ಕೀರ್ತನ చెప్పినట్టుగా ఇందులో అడుగు అడుగు త్వరపడి మనస. ఎవరినో పిలుస్తున్నామా, మనం మనమే పిలుచుకుంటున్నామా? ధ్యానానికి కూర్చుంటాము, చాలా బాగా సంకీర్తనం చేయాలనుకుంటున్నాం, చాలా బాగా భగవన్నామం చేయాలనుకుంటున్నాం, కానీ ఎవరు వచ్చి పిలుస్తున్నారా మన ప్రయాణానికి, మన మనసు దోచుకోవడానికి? బయట నుంచి ఎవరైనా వస్తే మన మనసు నిలబట్టలేదా? ఈ ఆలోచన మనకి మనమే రావాలి. నిద్ర కూడా బయట నుంచి వచ్చి ఎవరో లాక్కెళ్తల్లా. అక్కడ సుందరాకండలో ఆంజనేయ స్వామి వెళ్తూ ఉంటే సొరస నీడం లాగుతుంది చూడండి. అలా ఎవరు రావట్లే ఆ మంది లాగడానికి. ఎవరెవరు లాగుతున్నారు? మన అసమర్థతే మనల్ని లాక్కెళ్తుంది. మన అసమర్థత. దీని నుంచి బయట నుంచి కావాల్సినవి ఏం లేవు, మనకి లేనివి కూడా ఏం లేవు. మనం చాలా గొప్పవాళ్ళం, అటువంటి ఉన్నతమైన మానవ జన్మకు వచ్చాం. అందుకని మనస్సుని మనం వేగపరచుకోవాలంటే ఎవరికి వేగం ఉండాలి? మన మనస్సుకే. దానికి మహాపిల్లలు చెప్పారు, మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవ చ. రెండు మనసులు మనలోనే ఉన్నాయి. పాముకి రెండు నాలుకలు ఉంటాయట. మనసు మనకి రెండు మనసులు ఉంటాయి. ఒకటి మంచి వైపుకి లాక్కెళ్తూ ఉంటే, ఇంకొకటి కర్మబద్ధులం కాబట్టి కర్మానుసారం వేరే ఇంకో వైపు లాక్కెళ్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జీవితంలో మనకి దొరికినటువంటి అమృతావకాశం ఏంటంటే, భగవంతుని వైపుకి మహాత్ముల మాటల్ని మనం ఆశ్రయిస్తే ఆ వేరే మార్గంలో వెళ్ళే మనసుని తిరిగి మళ్ళా మనం ఇదే మార్గంలో మనం నడుపుకునేటువంటి అవకాశం మనకి కలుగుతుంది. అడుగు అడుగు త్వరపడి మనసా, ఏంటి ఆదరించు నీ హృదయేశ్వరుడు. దేవుడు కూడా బయట ఎక్కడో లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు. ఆదరించు నీ హృదయేశ్వరుడు. మనలోనే ఉండి, మనలో ఉండి మనని ప్రకాశింపజేస్తున్నా దేవుడు. వాస్తవానికి మనం మూలంగా ఆలోచించండి, మనం ఏ పనులు చేస్తున్నా, ఎటువంటి చర్యల్లో ఉన్నా, చిన్నప్పటి నుంచి ఇంత వయసు మీద పడినా కూడా మనకి ఏది ఆధారమైంది? మనలో ఉన్న ప్రాణమే. మన హృదయేశ్వరుడు, మనలో ఉన్నటువంటి పరమాత్మ మనని ఈ మంచి మార్గంలో మంచి అవకాశంలో మన ఇలా తీసుకెళ్తున్నాడేమో. మన జీవితం ఇలా ఈ విధంగా గడుస్తుంది. కొన్ని మనలో ఉన్నదే. ఇందులో ఇది బాగుంటేనే మనం అన్ని చేయగలుగుతాం. ఇందులో బాగోకపోతే ఎడిపోతామో మనకి. అందుకని ఎక్కడో దేవుడు బయట ఉన్నాడు అని నమ్మమట్లా. అది తెలియనంత వరకు బయట ఉన్నాడు, గుళ్ళోనే ఉన్నాడు. నిజంగా మనం ఆశించిన దేవుడు గుళ్ళో ఉండిపోతే గుడిని విడిచిపెట్టి రాగలుగుతామా? గుడిని విడిచిపెట్టి రాలేం కదా. అందుకని ఏం నేర్పించారు మహాత్ములు? దగ్గర చేర్చుకొని మహాత్ములు మంచి మాటలతో, దేవుడు నీలోనే ఉన్నాడు, నిన్ను నువ్వే. ఎవరికి వాళ్లే దిద్దితే వస్తుందా అక్షరము? లేకపోతే అమ్మ నాన్న మేము చదువుకుంటాంరా నీకు మార్కులు వస్తాయన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? పిల్లలకి అన్నీ పెడతారు, అన్నీ చేస్తారు, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అనుకుంటాం. కానీ చదువు సంస్కారం వచ్చేసరికి వాళ్ళ చదువు వాళ్ళే. పరీక్షలు వస్తున్నాయి, అమ్మ నేను చదవలేను అంటే, నాన్న నేను చదివేసి నిన్ను పాస్ చేస్తానన్న తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. పోనీ ఆకలేస్తుంది అమ్మ అంటే, ఎవరే నేను వెళ్ళి తినొస్తానరా, నీ కడుపు నిండుతుందని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆకలేస్తే కడుపు నిండాలన్నా మనమే తినాలి. మనం గొప్ప ప్రకాశంలో ప్రకాశించాలన్నా మనం చేసేటువంటి సాధన ద్వారానే మనం ఉన్నతమైనటువంటి స్థితికి మనం చేరుకోగలుగుతాం. అందుకని మనని మనమే ఎంత మంచి మాటలు నేర్పిస్తున్నారు మహాత్ములు. అడుగు అడుగు త్వరపడి మనస, ఇంకొంచెం ముందుకెళ్ళవే, ఇంకొంచెం ముందుకెళ్ళవే. దాన్ని కూడా బతిమాలన్నట, మనకి భక్తి యోగంలో కూడా చెప్పబడి ఉంటుంది. మనసుని చక్కగా మెల్లగా వెనక్కిలా కొంచెం దువ్వా దువ్వాలంట. దానికంటే ఎడ్డం తిడ్డం అంటే అది అర్థం చేసుకోవద్దు. ఏంటి నువ్వు ఉండేది అంటుంది. పిల్లల్ని చూడండి దెబ్బలాడి, ఇప్పుడు ఇప్పుడు లాజిక్ అలాగే ఉంది. పూర్వం పిల్లలు అందరూ అమ్మ నాన్న ఆయ అంటారని ముందరే భయపడేవాళ్ళు. అందుకని అక్కడ వాళ్ళకి ఎక్కడ కోపం తెప్పిస్తాము అని మన చిన్నప్పుడు మనకు అలవాటైంది అది. అంతేకాదు, కాస్త చనువుగల అమ్మ నాన్న ఒక దెబ్బలు కూడా తిన్నాం మనం. ఈరోజు తలుచుకుంటే అది మన అదృష్టం అనుకుంటున్నాం మనం. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు కొట్టడానికి అర్హత కూడా లేదు, యోగ్యత కూడా లేదు. కన్నొచ్చు అన్నీ చేయొచ్చు కానీ నిరోధించకూడదు వాళ్ళని. వాళ్ళ బాటల్లోకి పెద్దవాళ్ళు వెళ్ళి సరిపెట్టుకుని ఎక్కడికక్కడ వెనకేది సంతుష్ట అన్నట్టుగా సరిపెట్టుకోవాలే కానీ, అందుకే మనము మన అమ్మ నాన్న ఎక్కడ కోపడతారు, ఎక్కడ ఒక దెబ్బేస్తారు, టీచర్లు కూడా కొట్టేవాళ్ళు మనం చేయబడు అని అలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు మనకి లేవు. అందుకని ఎవరూ శాసించేది కాదు, ఎవరు బతిమాలేదు కాదు, మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. సంస్కరింపబడటం అనేది ఇంకొకరు ఎవరో తెచ్చేది కాదు. అభిషేకాలు పూజలు చేయొచ్చు కానీ కర్మలో ఉన్నటువంటి ఏదైనా దుష్టకర్మను ఏమైనా రహితం చేయగలదేమో, అది కూడా భక్తిగా చేస్తే. కానీ ఆ చేతలలోనే మన మనసు మారుతుంది, మనం చేసేటువంటి చేతల్లోనే మన మనసు మారుతుంది. చూస్తాం ఒకళ్ళు బాగా మంచిగా అలంకారం చేస్తూ ఉంటారు, చేస్తుంటే మనం అంతగా చేయలేము ఒళ్ళొంగన వాళ్ళం, కానీ చూడగా చూడగా అనిపిస్తుంది వాళ్ళు పెడుతున్నారు కదా మనం కూడా కొంచెం అలా పెడితే బాగుంటుంది. ముందు అది మనకి తెలియకపోవచ్చు, ఆ అలంకారం రాకపోవచ్చు, కానీ చూడగా 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 శ్రద్ధ కలిగిస్తాడు భగవంతుడు. భగవంతుడి దగ్గర ఉన్న గొప్పతనం అదే, మనలో శ్రద్ధని కలిగిస్తాడు. శ్రద్ధ తర్వాత ఏది అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం కూడా నేర్చుకోవాలి అని మనిషిని కూడా లేపి అక్కడ దాకా వెళ్ళడం, చేసేటువంటి సేవల దగ్గర నేర్చుకోవడం అనే ఒక మంచి సంకల్పం కలగడం, నేర్చుకోవడం తర్వాత కొన్నాళ్ళకి మనం కూడా అటువంటి స్థితిలో మనం అలంకారం చేయడం. మంత్రం చదువుతున్నామంటే ఎలా వస్తుంది? మంత్రం పుస్తకంలో ఉంటే మస్తకంలోకి రావట్లే. మనకి శ్రద్ధ అనేది మనలో కలిగితేనే ఆ పుస్తకంలో ఉన్నటువంటి అర్థం అంతా కూడా మనలో వస్తుంది. అందుకని దానికి ఒక చోట ఒక గురువు గారు శిష్యులు గురు శిష్యులు ఉన్నారు ఆశ్రమంలో. శిష్యులకి ఒకనొక సందేహం ఏమిటంటే, గుండుగులు ప్రసాదం తీసుకెళ్తున్నాం మనం, గుండుగులు ప్రసాదం తీసుకెళ్ళి దేవుడి ముందు పెడుతున్నాం, గురువుగారు నైవేద్యం పెడుతున్నారు. పెట్టిన తర్వాత మళ్ళా ఏది నైవేద్యం అయిపోయిందయ్యా తీసుకెళ్ళండి అంటే, మళ్ళా ఎవరైతే తీసుకొచ్చి పెట్టారో మళ్ళీ నమస్కారం పెట్టి వాళ్ళే తీసుకెళ్ళిపోతున్నారు. ఈ శిష్యుడికి ఏమొచ్చింది, తీసుకెళ్లి గుండెగా పెడుతున్నాం, తిరిగి గుండెకి తీసుకెళ్ళిపోతున్నాం, మరి భగవంతుడు ఎక్కడ తిన్నట్టు? భగవంతుడు తినడం ఎక్కడ కనిపించలేదే, మరి భగవంతుడు తిన్నాడని ఎలా మాట్లాడుకోవాలి, ఎలా చెప్పుకోవాలి ఎక్కడ అని ఒకళ్ళకొకళ్ళు నిజమే కదరా అంటే నిజమే కదరా. ఇలాంటి సందేహాలు కూడా కొంచెం నలుగు విచారణ చేస్తుంటేనే వస్తుంది. దోషాలు మనం బయట తీయాలన్నా, మంచితనాన్ని బయట తీయాలన్నా, ఈ మనం ఈ సత్సంగం అన్నారు దాన్ని ఒకరికొకళ్ళు నలుగురు శిష్యులు అనుకున్నారు, నిజమే కదరా, రోజు మనమే గుండెకి మోసుకెళ్తున్నాం, మళ్ళా గుండె యథాప్రకారం అదే బరువుతో బయటకు వస్తుంది, అందులో ఏ ఒక్క కొంచెం కూడా దేవుడు తిన్నట్టుగా కనిపించడం లేదు అని వాళ్ళు అనుకుని గురుగారి దగ్గర, గురుగారు ఏమండి నేను నివేదన పెడుతున్నాం అంటున్నారు కదా, ప్రతి చోట కూడా చూస్తున్నాం అలాగే ఎంత వెళుతుందో గురువు గారికి దేవుడికి నివేదనకి, తిరిగి మళ్ళీ తిరిగి అది అట్లానే వెళ్ళిపోతుందే తిరిగి, మరి దేవుడు ఎలా తిన్నట్టు? ఓహో, అదా మీకు సందేహం, సరేలేండి అవకాశం వచ్చినప్పుడు మీకు తెలియచేస్తాను. అది అవకాశం వచ్చినప్పుడు తెలుస్తుందిలే. గురువులు కూడా మనకు అట్లా చెప్తారు, మనకు వెంటనే కొన్ని సమాధానాలు వెంటనే రావు, ఆ సమయం వస్తుందిలే తెలుస్తుంది నీకే అంటే మనకే తెలియచేస్తారు, అది పాఠంలాగా తెలియచేయరు, మనకే అనుభూతిని కలిగిస్తారు. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత అచానక్ అనుకోకుండా గురువు గారు ఉపనిషత్ వాక్యం ఇచ్చి, మీరందరూ చదువుకురండి, రేపు అప్ప చెప్పాలి ఇది అంటే, సరే వెళ్ళి అందరూ కూడా బట్టి పడడం కదా, తప్పకుండా రేపటికల్లా రావాలి అన్నారు గురువు గారు అన్నారు, బాగా నూరేశారు అందరూ. నూరేయటంతో అందరికీ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అందులో ఈ అడిగిన వాళ్ళలో ముఖ్యమైన శ్రేష్ఠుడు ఒకడు ఉన్నాడు, మొదలుపెట్టిన వాడు తత్వ వాళ్ళు వంతో పాడారు అక్కడ ఈ సందేహాన్ని. వీళ్ళందరూ బాగా నూరేశారు, బాగా వచ్చేసింది పాట మాస్టర్ వచ్చారు, మనం కూడా చూడడం వెంటనే అప్ప చెప్పాలంటే వస్తుంది, ఏది సరిగ్గా చెప్తాము లేదు, అది ఒక దేహాభిమానం మధ్యలో చిన్నపిల్లలు చేసినట్టుగా మనం అప్ప చెప్పలేము అక్కడ. ఇప్పుడు అందరూ ప్రార్థన చెప్తున్నారంటే ప్రార్థన ఎవరన్నా లేచి చెప్పమన్నాం అనుకోండి, వాళ్ళకు ఒక దడ వచ్చి ఏదో ఒక పప్పులో కాలేస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళు కూడా చాలా పప్పులు, అది అనుకోకుండా వస్తుంది. తర్వాత మనసుగాడు కూడా ఒక లోకు చూస్తాడు అనమాట, నేను చెప్పగలను అని ఒక లోకు ఉంది వీడికి, ఆ లోకుతో గబుక్కున ఈ మనస్సు వెంటనే ఎక్కడో బెల్లి మోగిందని వీడికి అవసరం లేదు, అది అది వింటాడు, అది విని ఇక్కడ పప్పులో కాలేస్తాడు. విన కూడా వినక్కర్లా, మనసుగాడు ఎక్కడో తీసుకెళ్తాడు. ఎంతైంది సమయం, మనం వెళ్ళాలేమో అని వస్తుంది అంతే. ఇక్కడ చటుక్కుని మనం తప్పేసేస్తాం. మనకు అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా వచ్చి ఉండాలి, ఉత్తరే తిరగడం కాదు, అన్నీ వచ్చి ఉండాలి మీకోసం. అన్ని ఈసారి నుంచి ఏమడిగినా చెప్పేట్టుగా ఉండాలి, ఎందుకంటే దీనికోసమే వస్తున్నాం మనం. మీ దగ్గర డబ్బులు ఎక్కువయ్యి రావట్లా, నాకు ఓపిక ఉండి తిరగట్లా. మనం అందరం కలిసి ఒక ప్రచారం అన్నారు కదా, దాని గురించి మనం తిరుగుతున్నాం. తిరుగుతుంటే వాళ్ళిద్దరు చూడండి ఎంత నిద్రపోతున్నారు చక్కగా. అదే వంటలు ఉంటే తిని నిద్రపోయే వాళ్ళు కాదు పనులు ఉంటే. అందుకని అది హరి ఓం తత్సం నువ్వు లేచి ఒక్కరికి నయం, ఇందాక నిద్రపోయే లేచు వాళ్ళ నిద్ర కొంచెం ఇందాక అయిపోయింది. అందుకని ఎందుకు వచ్చామో మర్చిపోతున్నాం మనం. మనం వచ్చినటువంటి దానికి మనం మార్గం వెతుక్కోవాలి. సమయం వెళ్ళిపోయేది వెళ్ళిపోయేదే, తిరిగి తీసుకొచ్చేటువంటివి ఎప్పటికీ లేదు. నభూతన భవిష్యత్తు, వెళ్ళిపోయిన కాలం మన జీవితాలకి మళ్ళీ తిరిగి రాదు అది. కాబట్టి మనం మనమే గుర్తించాలి దాన్ని. బయట చేయాలంటే మొత్తం అందరూ బయట చేశారు, చేశారు కానీ అందరికీ అనుమానమే, సరిగ్గా చెప్తామా సరిగ్గా చెప్తామా. అప్పు చెప్పేటప్పుడు ఏదో ఇది అవునా కాదా అని కూడా తప్పులు తప్పేస్తూ ఉంటాం. సరే వచ్చారు గురువు గారు ఏదైనా అప్పు చెప్పండి, వచ్చేసిందా పాప వచ్చేసిందండి. సరే నలుగురు వన్ బై వన్ అప్పు చెప్తున్నారు. అప్పు చెప్తుంటే ముగ్గురు అప్పు చెప్పేశారు, వెనకాల తోకల వాళ్ళందరూ అప్పు చెప్పేశారు. అప్పు చెప్పేసిన తర్వాత అసలు వాడు వచ్చాడు, అడిగే క్వశ్చన్ నిన్న క్వశ్చన్ వేసిన వాడు, 4 రోజుల క్రితం క్వశ్చన్ వేసిన వాడు వచ్చాడు. వస్తే వాళ్ళందరికీ కరెక్టే కరెక్టే అన్నారు గురువు గారు. ఈ ఆఖరి వాడు వచ్చిన తర్వాత, లేదు నువ్వు సరిగ్గా చెప్పలా మళ్ళా చెప్పు అన్నారు, సరిగ్గా చెప్పలా మళ్ళా చెప్పు అన్నారు, సరిగ్గా చెప్పలా మళ్ళా చెప్పున్నారు. వీడు మనుషులు, నేను వాళ్ళప్ప చెప్పినట్టు అప్పు చెప్పాను కదా, నేను వాళ్ళప్ప చెప్పినట్టే నేను అప్పు చెప్పాను కదా, ఎందుకు గురువు గారు నేను సరిగ్గా చెప్పలేదంటున్నారేంటి? అందరినీ ఒకే రకం చదువుకురమ్మన్నారు, నేను చదివాను వాళ్ళు చదివారు, వాళ్ళు అప్పు చెప్తే సరే నువ్వు బాగానే చెప్పావని పక్కన నెట్టేశారు. నేను అప్పు చెప్పితే ఎందుకు ఇంకా బాగోలేదు అప్పు చెప్పమంటున్నారు గురువు గారు అని డౌట్ వచ్చి అది కొంచెం తీవ్ర ఆవేదనకి తీసుకెళ్ళి, అప్పుడు గురువుగారు అన్నారు, నేనేం చెప్పాను నీకు అన్నారు. అంటేను అదేంటి శ్లోకం ఇచ్చారు కదండి, ఇచ్చి దాన్ని అప్ప చెప్పమన్నారు కదండి, మీరు అప్ప చెప్పమన్నాను కదా, నువ్వేం చేసావు అన్నారు. అంటే దాన్ని బాగా చదివానండి, రాత్రి అంతా చదివానండి, చదివానండి, నేను చూడకుండా కూడా చాలాసార్లు అప్ప చెప్పుకున్నానండి. అంతే ఎక్కడ ఒత్తుందో ఎక్కడ పొల్లుందో ఎక్కడ తలపాగా తలకట్టుందో అన్నీ బాగా చదివేశానండి, అంతా బాగా చదివేశానండి, బాగా చదివేశాను వచ్చేసింది. అందుకని మీ దగ్గర చెప్పగలుగుతున్నాను. ఒరే నేనేం చెప్పాను, చదివి నాకు చెప్పమన్నాను, చదవమన్నప్పుడు నీకు ఇచ్చాను పేపర్ మీద, ఇచ్చినప్పుడు నువ్వు తీసుకువెళ్ళావు దాన్ని, నువ్వేం చేసావు బాగా చదివేశాను అన్నావు. నువ్వు బాగా చదివేశాను అన్నావు కదా, మరి కాగితం మీద శ్లోకం అలాగే ఉందేంటి? కాగితం మీద శ్లోకం అలాగే ఉండగా నేను అప్పు చెప్తున్నాను అంటున్నావు అందాక నుంచి. కాగితం మీదది కాగితంలో అలాగే ఉండగా నువ్వు ఎలా అప్పు చెప్తున్నావు, కాగితం మీద కనిపిస్తుంది కదా, మరి నీకు వచ్చేసింది అంటున్నావు కదా, నీకు వచ్చేసినప్పుడు కాగితం మీద చెరిగిపోవాలిగా, కాగితం మీద చెరిగిపోవాలిగా చెరగల. అంటే నీకు ఎలా వచ్చింది అది, చదివితే ఎలా వచ్చింది, అంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటి? అంటే అంతకు ముందు అది నేను చదవలేదు, నా మనసు దాన్ని పికప్ చేయలే, బైహార్ట్ చేయలే, నా మనసుకు అది పట్టల. కానీ గురువుగారు చదవమన్నారు, నేను అప్ప చెప్పాలన్న ఉద్దేశంతో బాగా నూరావు, చదివిందే చదివేసరికి అక్కడ శ్లోకం అక్కడే ఉంది. కానీ నీ మనసు ఏం చేసింది, అది మనసు సూక్ష్మేంద్రియం, ఎందుకని మనస్సుకి చూడక్కర్లా వచ్చేస్తే. అందుకని నీ మనస్సు దాన్ని పట్టుకునేసరికి ఏం చేసావు, నువ్వు కూడా చూడక్కర్లా, నువ్వు ఈ కాగితం ఎక్కడ పడిపోయినా పర్వాలా, దాన్ని వచ్చి అప్ప చెప్పావు. నన్ను ఏమన్నావు మరి, అందులోనే ఉంది, నువ్వు వచ్చి అప్ప చెప్పగలవు. అంటే నీ మనసే సూక్ష్మంగా ఆ అక్షర స్వరూపంలో కాగితం మీద కనిపించిన అక్షరాలు నీ మనసులో నువ్వు శ్రద్ధ చూపించేసరికి నీ స్వరూపం అయిపోయి, ఆ మంత్రము ఇప్పుడు నీ స్వరూపం అయిపోయి నువ్వు అప్ప చెప్తున్నావు, అంటే నీకు వచ్చేసింది అంటున్నావు. మరి ఇదేరా, ప్రసాదం తీసుకెళ్ళినప్పుడు నువ్వు గుండెకి తీసుకెళ్ళావు, అప్పుడు ప్రసాదం అవలా అది పదార్థాన్ని తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టావు, పెట్టిన తర్వాత నువ్వేం చేశావు, మంత్రం ద్వారా దాన్ని శుచి చేసి మనసార భగవంతుడికి నైవేద్యం పెట్టావు. నైవేద్యం పెట్టినప్పుడు ఏ మనసుతో పెట్టావు? స్వామి, నివేదన చేసుకో, ఇదంతా నీ ప్రసాదమని, నీ అనుగ్రహాన్ని కలిగించు అని చెప్పి అనేసరికి భగవంతుడు ఏం చేశాడు? ఆయన కూడా నీకు ఈ మనస్సుకి ఎలాగైతే సూక్ష్మంగా ఇది ఉన్నది ఉన్నట్టుగానే ఉండి నీ మనస్సు దాన్ని అర్థం చేసుకుందో, అలాగే నీకు నిద్ర వస్తోంది, అలాగే అక్కడ కూడా గుండుగులో ప్రసాదం గుండుగులోనే ఉంది, కానీ పదార్థము భగవంతుడి దగ్గరికి నువ్వు ఎప్పుడైతే మనసారా నివేదన చేశావో అది ప్రసాదమే. అంతకుముందు నువ్వు పదార్థ స్వరూపంతో నువ్వు తింటే దానివల్ల కొన్ని రోగాలు వచ్చే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు భగవంతుడికి నివేదన చేసి కనుక నువ్వు తీసుకుంటే అదేమవుతుంది, నీలో ఉన్న భవరోగాన్ని కూడా రూపుమాపే శక్తి వచ్చింది. నీకే సూక్ష్మమైన మనస్సు ఇంత ఎది, దానిలోంచి లేకుండానే నువ్వు దాన్ని ఎంత పట్టుకోగలిగావో, అలాగే భగవంతుడు నివేదన పెట్టినప్పుడు పదార్థాన్ని ప్రసాదం చేసి ఇచ్చాడయ్యా మనకి, అది అందులో అంత విశేషమైనటువంటి దాన్ని భగవంతుడు మనకి ప్రసాదించాడు. ఇప్పుడు చెప్పండి, అది ప్రసాదమా పదార్థమా? ప్రసాదం. నువ్వు తీసుకెళ్ళినప్పుడు పదార్థమైంది, తిరిగి తీసుకొచ్చినప్పుడు ప్రసాదం. మనం ప్రసాద రూపంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం? గుండె ఉంది కదా, గుండెకి తింటే పెద్ద ఫలితం వస్తుందని మనం అనుకోవటంలే, చెప్పలే పెద్దలు మహాత్ములు. నీకెంత కావాలో అంత ప్రసాదం ఒక్క మెతుకైనా నీకు లభిస్తే చాలు. బసవదేవత అని కర్ణాటకలోనే ఎక్కడో ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన ఒక చోట శిష్యు సేవ చేస్తున్నాడు. సేవ చేస్తూ ఉంటే వాళ్ళ యజమాని వెళ్ళి మహాత్ములు సేవ చేసి తీసుకొచ్చి ప్రసాదం దాచుకుని తినేవాడట. దాచుకుని తింటూ ఉంటే అది మెల్లమెల్లగా చూశాడు, ఈ సేవ చేస్తున్నటువంటి సేవకుడు చూశాడు, సేవకుడికి అలభ్యమైనటువంటిది, సేవకుడికి అలభ్యమైనటువంటి మహాత్ములు సేవకి వెళ్ళి అక్కడి నుంచి ప్రసాదం తెచ్చుకుంటున్నాడు. ఉచ్చిష్టమన్నారు అంతే, గురువు ఉచ్చిష్ట భోజనం, గురు సుప్రసాదంబు కొనుక్కున్న కలుగునే ప్రతిలేని చిత్తో పరతీకం. అందుకని సుప్రసాదం ఎందు అంత గొప్ప ఫలితం ఉన్నది. అందుకని చూశాడు చూశాడు చూశాడు. ఈయనేమో తెచ్చుకోగానే గురుదేవులు ఎప్పుడు కూడా చేతిలో ప్రసాదం పెట్టినటువంటి తినేమనేవారు. ఎటు చూస్తున్నాం ఇంకా, నా మనవుడు నా ముని మనవుడు అంటే అక్కడ ఒప్పుకునేవారు కాదు గురుదేవులు, అది మళ్ళీ వేరే శాతం. మళ్ళీ వేరే కావాలంటే ఇచ్చేవారు, కానీ ఇచ్చింది ఇచ్చినట్టు తినేసేయాలి వెంటనే కూడా. అలాగే ఈ పాపం సేవకుడు చూసి 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 ప్రసాదం నాకు ఎలా లభిస్తుంది ఎలా లభిస్తుంది అనుకున్నాడు. అనుకునే లోపల ఆ యజమాని ఏం చేస్తున్నాడు, వచ్చే బూట్లో దాసి ప్రసాదం వాళ్ళ తాలూకు మన వాళ్ళకి మన వాళ్ళకి పెట్టుకుంటున్నాడు. ఈయన అనుకున్నట్టుగా ఈ సేవకుడికి ఏమైందంటే అక్కడి నుంచి చీమలు పట్టేదాన్ని. ఆ చీమలు ఏం చేస్తాయంటే ఒక్కొక్క మెతుకుని తీసుకొని వాటి త్రోవ వాటి వెళ్ళిపోతుంటాయి, అదొక లైన్. వచ్చినటువంటి చీమ మొత్తం వెళ్ళేటప్పుడు తలకొక మెతుకు పట్టుకుని తలకొక పంచదార పోస పెట్టుకుని వెళ్తూ వెళుతూ ఉంటాయి కదా. వెళుతూ ఉంటే కన్నం దగ్గర ఈ సేవకుడు డైరెక్ట్గా తీసుకుంటే వీళ్ళ యజమాని ఏమన్నా అంటాడు కదా, ఈయన పడుతున్న ఆవేదనకి ఆ ఏది ఆ చీమలన్నీ ప్రసాదాన్ని తీసుకెళ్తున్నాయి. తీసుకెళ్తుంటే ఆ కన్నం దగ్గర వాటికి ఇంత పంచదార వేశాడు, కాస్త బియ్యపుర వేశాడు. వేసేసరికి అవి ఏం చేశాయి, ఇది వదిలేసి వాటిని పట్టుకెళ్ళారు. ఈయన ఏం చేశాడు, ఆ మెతుకులు కాస్త కలెక్ట్ చేసుకుని, ప్రభు నాకు ఇన్నాళ్ళకి ఈ విధంగా ఇంత ఆవేదన చెందుతున్నానని, నాకు ప్రసాదం పంపించావా ప్రభు అని ఆ ప్రసాదాన్ని కళ్ళకి అద్దుకుని నోట్లేసుకున్నాడు. ఆయనకి మళ్ళీ జన్మ లేనటువంటి స్థితిని పొందాడు. భావనతో మనం భవయవ భావ, భావనతో మనం ముందర సంకల్పం మనం చేయగలం, ఎంత గొప్పదాన్నైనా మనం చేయగలం. ధ్యానం చేసుకుంటూ ఉంటే కేదార్నాథులో అభిషేకం మనం చేయగలం. నువ్వు అక్కడికి వెళ్ళి మనసు లేకుండా బాబోయ్ తలేస్తుంది తొందరగా ఏదో చెంబు నీళ్ళు కోసుకెళ్ళిపోదాం అని కంగారుగా వెళ్ళిపోయి కంగారుగా వచ్చేసి ఇవో ఈ సమయం ఉండదు ఇంటి దగ్గరే కూర్చుని ఆ ప్రభువుని మన మనసులో ధారణ చేసి మనం అలా అభిషేకం చేసుకున్నామంటే నువ్వే దేవుడు చేస్తే ఆ దేవుడు కలుగుతుంది. అప్పుడు మనసు ప్రధానం కానీ అక్కడ నువ్వు వచ్చావా రాలేదా, నువ్వు చేసావా కొన్నావా లేదా, అసలు భగవంతుడు పట్టించుకోవడం మనసే కావాలి. ఏదైనా మనసు లేకుండా ఎంత గొప్పవి చేసినా కూడా అక్కడ అపాత్ర, అది అపాత్రదానం. అందుకని అడుగు అడుగు త్వరపడి మనస ఆదరించు నీ హృదయేశ్వరుడు. ఇంతటి గొప్ప సారాంశమైనటువంటి దాన్ని మహాత్ములు మనకు అందించారు. మనం ఎంత గొప్ప అదృష్టవంతులము, పూర్వజన్మలో ఏం చేసామో మనకి వెనక్కి లెక్కలే చూసుకోక్కర్లేదు. కానీ మనకి అనుకోకుండా గురువులు మనకి అటువంటి సమర్థవంతమైన పాదం లభించడం, చక్కగా అనుకోకుండా మా వదిన అన్నయ్య వాళ్ళకి 82లో వచ్చినప్పుడు వాళ్ళు ఇండియా వెళ్ళారు. మేము వచ్చిన తర్వాత ఇండియా వెళ్ళటం జరిగింది. వాస్తవానికి మమ్మల్ని ఇటే రమ్మని టికెట్ కూడా పంపించారు అన్నయ్య చికాగోకి. చికాగోకి ఫ్రెండ్స్ వచ్చి మిమ్మల్ని ఫ్లైట్లో పంపించమన్నారండి, టికెట్ పంపించారు డాక్టర్ కృష్ణప్రసాద్ గారు. అంటే అక్కడ ఏమైంది, అక్కడ చరణదాస్ గారు వీళ్ళందరూ ఉండి షాంపైన్ వెళ్ళాలన్న ప్రయత్నంలో డాక్టర్ రాజు గారు వీళ్ళందరూ ఉండటం చేత షాంపైన్ వెళ్ళాలి అనేటువంటి దాంతో బాబు అప్పుడు కూడా వీల్ చైర్లో ఉన్నారు. అయ్యేసరికి వెంటనే అప్పుడు మళ్ళా లేదులేండి మాకు మళ్ళా ఇక్కడ వేరుగా వెళ్తున్నామని, అయితే చికాగో నుంచి ఇక్కడ రావాలన్నమాట. అందుకని చికాగో ఉంటే అక్కడేమైంది, ఆయన కారు వేసుకుని కారు రాలా, శంకరన్నయ్య కారు వేసుకుని రాలా. వాళ్ళు ఏం చేశారంటే మరుసటి రోజు రావాల్సిన టికెట్ని అప్పటికప్పుడు ప్రీపోన్ చేసి ముందు రోజు వచ్చారు. అమావాస్య రోజు, దీపావళి అమావాస్య రోజు బయలుదేరి వచ్చారు. బాబుజీకి పోలంత విరోచనాలకు, పాపం దారి పొడుగునే విరోచనాలు. చూడండి నాకు అదే అనిపిస్తుంది ఒక్కొక్కటి, నాకంటే జరిగిన సన్నివేశాలు తలుచుకుంటేనే అదొక ముద్ర అనిపిస్తుంది నాకు. స్వామివారికి ఎయిర్ ఇండియాలో సీట్ ఎక్కడికి వచ్చింది అనుకున్నారు, బాత్రూమ్ అక్కడ ఉంటే ఇక్కడ వచ్చింది టికెట్లు. మనం ప్రయత్నం చేయలా అంటే ఎవరికి అలభ్యమైనటువంటి దాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రయాణం చేస్తుంటే నాకు అనిపిస్తుంది ఎక్కడో వెనకాల నలుగురు మధ్యలో పడేస్తే అక్కడి నుంచి రావటం ఎలా. ఎదురున్నా ఉన్న సీట్లో బాండన్నయ్య బాబుజీ నేను ముందు కూర్చుని కూర్చుంటే అందులోకి సీట్లు ఖాళీగా ఉన్నాయని బాండన్నయ్య మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళి కూర్చుంటే బాబు పాపం సీట్లోనే ఇలాగ ఒళ్ళు తలపెట్టి పడుకున్నారు పాపం. అప్పుడు అయితే అక్కడే బాత్రూమ్, బాబుగారికి విరోచనాలు కదా అని ఢిల్లీ దిగారు. ఢిల్లీలో ఫ్లైట్ మారినప్పుడు డాక్టర్ అశోక్ గారు వచ్చారు, నారాయణ అన్న వీళ్ళు అప్పుడు రావచ్చు లోపలికి వచ్చి. వాళ్ళు వచ్చి బాబుకి బాగలేదు కదా, విరోచనాలు అవుతున్నాయి, అందుకని ఉండిపోండి బాబు, తర్వాత ఇంకో ఫ్లైట్కి వెళ్ళొచ్చు, మీరు ఉండిపోండి, ఎలాంటి విరోచనాలు అవుతాయి, ఎందుకు అంత పెద్ద ప్రయాణం చేయటం అని అశోక్ గారును నారాయణ గారు వీళ్ళు గట్టిగా పట్టుబడ్డారు. కానీ మాతో కూడా డాక్టర్లు వాళ్ళు ఉన్నారు కదా, లేదు ఎందుకు వెళ్ళిపోతాం, టికెట్ ఉంది కాబట్టి ఎక్కేస్తే మేము చేరిపోతాం అక్కడికి అని వాళ్ళు అన్నారు. ఇదంతా అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ విరోచనాలు అవుతున్నా వెళ్ళొచ్చి పాపం బాబుజీ వచ్చిన తర్వాత తీర దిగిన తర్వాత చికాగోలో ఏమైందంటే లోపల ఫ్రెండ్ వచ్చి మిమ్మల్ని సెంట్లీస్ పంపించమన్నారంటే అక్కడ మేము ఒప్పుకోలేదు, మన వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ తీరా బయటకు వెళ్ళేసరికి శంకర్ ప్రసాద్ గారు కారేసుకు రాలేదు. అప్పుడే ఆయన కూడా ఫ్లారిడా నుంచి ఫ్లైట్ దిగి కారులో ఇంటికి వెళ్ళారట. మేము ఇక అప్పుడు ఎవరు లేక, అప్పుడు చరణదాస్ గారు ఫ్రెండ్ ఒక ఆయన ఉంటే నాగేశ్వరరావు గారు అని, ఆయన డాక్టరే. అప్పుడు చికాగోలో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ 144 సెక్షన్ ఏదో అంటారు చూడండి, బాబుజీ హెచ్చరిక చేశారు అక్కడ. నేను అలానా తెలియకూడదు ఎవరికి, ఎవరికన్నా మీరు తెలిసేట్టు చేశారో చెప్తా మీ పని. చాలా కోపంగా ఉన్నారు, ఇప్పుడు చుక్కుని చూడు ఉగ్ర రూపాన్ని ధరించారు. అయ్యేసరికి అసలే మనకు కొత్త అమెరికా ఇదే ఎలాంటిదో తెలియదు మనకి, పైగా సామాన్లు రాలేదు, మన సామాన్లు రాలా. రాకపోయేసరికి అనుకోకుండా ఒక్కొక్కరు పెట్టుకోవడం అలవాటు కదా, పెట్టుకుని అక్కడేమైంది, బాబుకి మీరు విరోచనాలు దారిపోడునా, సరే అయిపోయింది నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళాం. అక్కడ మామగారు ఉన్నారు, వాళ్ళ అత్తగారు ఎవరు పెద్దవాళ్ళకి కొంచెం ఆరా ఎక్కువ, ఆవిడతో భగవద్గీత చదువుతుంటే నేను చదివి ఆవిడతో చదివేసరికి, ఎందుమా మీకు భగవద్గీత వచ్చా అని ఇప్పుడు నేను ఏం చెప్పాలి, ఒక సీక్రెట్ కొంచెం బయటపడుతుంది కదా అంటే, అవునండి చిన్నప్పుడే మా అమ్మ నాన్నగారు వాళ్ళు నేర్పించారు నాకు ఒక అబద్ధం. ఆయన అవుతారు కొద్ది పెద్దగా కనిపిస్తున్నారు అవుతుంది మీకు, ఆరండి మా తల్లి గారండి మా నాన్నగారండి పర్వాలేదు నాకు పర్వాలేదు. ఇప్పుడు పాండు గారికి ఆయన ఏమవుతారండి అంటేనే ఆయన నాకు అన్నయ్య గారు అవుతారండి అని అంత మేళవించేసి ఈ రీతిలో వెళ్ళిపోయాం. ఈ లోపల శంకర్ ప్రసాద్ గారికి ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే తెల్లవారితే కానీ అందలేదు ఆ రాత్రి అందల. ఆ రాత్రి బాబుజీ స్నానానికి గెస్ట్ రూమ్ ఇచ్చారు, గెస్ట్ రూమ్ ఇచ్చారు. రాత్రి కాబట్టి చీకటిగా ఉంది. బాబుజీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టే ముందు గబగబా వీలైనంత వరకు అమ్మ స్నానం చేసి రావాలి, అప్పుడు బాబుజీ చూసుకోవాలి. అందుకని గబగబా స్నానానికి వెళ్ళేసరికి అప్పటికే చరణదాస్ గారు స్నానం చేస్తున్నారు. స్నానం చేసేసి వచ్చేసారు. నేను వెళ్ళేసరికి బాత్రూమ్ అంతా తడిచిపోయింది. ఆయన కట్టెను లోపల వేసుకోలే, బయటకు నుంచి స్నానం చేశారు. కొంచెం అంతకు ముందేదో బాబుజీ బెంగళూరు అది తీసుకెళ్ళారు స్టార్ హోటల్లో, ఏదో అక్కడ అలవాటు అయింది. అందుకని ఆ లోపల వేసుకుని గబగబా రెండు జమ్ములు స్నానం చేసి అయిపోయింది అనిపించి బయటకు వచ్చి బాబుజీ ఏమంటే, బాబుజీ చాలా కోపంగా చూసి వెళ్ళారు. పాయింట్ వన్, స్నానం చేసి వచ్చిన తర్వాత చాలా ఉడికిపోతున్నారు, ఎందుకు అర్థం కాలా నాకు, అర్థం కాలా, కాస్త భోజనం పట్టుకొస్తాను, తీసుకురా ఇంతే ఇక, తీసుకురా అన్న తర్వాత ఆకు ఇంకే బుర్ర పనిచేయదా, మాట్లాడితే ముక్కనేవారు, దిమా ఖరాబ్ పోగయా, ఇంకే బుర్ర పని చేయట్లేదా అని. నాకు ఎందుకు అర్థం కాలా, బాత్రూమ్ తడిపోస్తావా, ఇది అమెరికా అని తెలియదా నీకు, అమెరికాలో నువ్వు ఆ నీళ్ళ బయట పోసుకున్నావా ఏంటి అసలు, ఆ బాత్రూమ్ ముందు తడిపొచ్చావు అది అనమాట. అది కోపడ్డం అక్కడ నాకు అప్పుడు దాకా అర్థం కాలా అని వెంటనే చెప్పే అవకాశం అక్కడ ఉండేది కాదు. మెల్లగా తర్వాత ఎప్పుడో చెప్పాల్సిందే, వెంటనే మాటకి మాట అస్సలు గురువుల దగ్గర బాబుల దగ్గర కుదిరేది కాదు. అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇంకా విశ్రమిస్తారు కాస్త, ఇంకా కాస్త నాలుగు మెతుకులు కాస్త పెరిగాను అది పెరిగి తిన్నారు. బాబు మా అమ్మగారు కూడా ఎవరో కాస్త బాగానే ఉండారు. కాస్త అమ్మ ఈ పూటకి కాస్త ఏదో బోనీళ్ళు మన అన్నం తిన్నాం అనుకుని సంతృప్తిపడ్డా. అంత అయిపోయింది, మనకి నిద్ర ఉన్నది కదా, ఇక మనకి ఇక్కడ పగలు రాత్రి కదా. మొత్తం ఈ నలుగురిని పిలిచారు, ఎవరు పాండన్నయ్య, చనదాస్ గారు, డాక్టర్ రాజు గారు కదా, ముగ్గురిని పిలిచారు. పిలిచి కూర్చున్నారండి, కూర్చొని కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టి అసలు నన్ను ఏం చేయాలని తీసుకొచ్చారు మీకు, మీరు ఇక్కడికి అసలు మీకు అసలు ఆలోచన ఉందా, నాకు విరోచనాలు అవుతున్నాయి అంటే పోనీ తర్వాత వెళ్ళొచ్చండి, పోనీ కొంచెం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎగేసుకుంటూ తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఏంటి అసలు ఏం చేద్దామని ఇలా ఉన్న మనుషులు, మీరు ఇదేనా మీరు నేర్చుకునేదేనా. పిల్లవారు భలే పడ్డారు, పడితే నాకేం అలాంటప్పుడు మనం చేయడానికి కూడా గబుక్కని ముందుకు వెళ్ళలేము, అంత భయం వస్తుంది కదా. అయిన తర్వాత సరే మొత్తం అందరికీ తెల్లవారుజామున తాత ఏకాహం అయిపోయింది. అయిపోయిన తర్వాత మెల్లగా ఇక వాళ్ళు మాట్లాడడానికి ఏం లేవు, అక్కడ మాట్లాడలేవు, పైగా సామాన్ లాగా. ఇప్పుడు ఆ ఒక్క జత బట్టలు అమ్మడు పట్టుకురాకపోతే నేను ఇప్పుడు ఏం బట్టలు వేసుకోవాల్సి వచ్చేది, ఇదంతా బాగుంది. నేనేం చేశాను, ఒక జత కదా ఉంది, వెంటనే వాళ్ళని అడిగి అప్పుడే వాషరు డ్రైయరు అలవాటు అయింది, అది అక్కడ నేర్చుకున్నాను. ఏమంటే బట్టలు ఇదుకోవాలంటే ఏం చేయాలంటే పాపం వాళ్ళే చెప్పారు, ఇలా వాషర్లో వేసుకోవాలండి, మీరు వేసి పెట్టండమ్మా నేను వేస్తానని. ఉన్నదాన్ని ఊరుకోక నా చీర బాబుజీ భయం కదా, రెండు వెళ్ళేదాన్ని నా చీర పసుపచ్చ చీర, బాబుజీ తెల్ల పంచి వెరిసి అది పచ్చగా అయింది. నా ఉండే చూడాలి ఇలా ఉంది, వెంకటగిరి పంచి కాస్త పచ్చగా అయింది, ఇప్పుడు ఏం చేయాలి అని. లోపల ఆపద్ బాంధవుడు కదా బాబుజీ, నాకు పసుపు అంటే ఇష్టమే కదరా, నేను పసుపు కొట్టుకుంటా కదా అంటే, అప్పటికి ఏంటంటే కొంచెం బిన్నీ పంచులకి హైదరాబాద్ పంపించే రంగులు వేస్తుండేవాళ్ళు పసుపు. ఆ రంగుల్లో ఒకటి గులాబీ కలర్ కూడా ఎంచుకున్నాను, అది శైలి ఎంచేది శైలి చెప్ప. దానిలో ఒక పసుపుది కూడా వచ్చింది, పసుపు పంచే పసుపు అంటే పసుపే కదా, ఇంకా నయం, ఇంకా ఏం కలర్ ఒక రాలేదు కదా, పర్వాలేదు కట్టుకుంటాలే, ఏం పర్వాలేదు, నువ్వు మడత పెట్టి మడత లేకుండా పెట్టి పర్వాలే కట్టుకుంటాను అని. సరే అయిపోయింది, అయిపోయిన తర్వాత ఆ రాత్రి పడుతున్నావు అంటే తెల్లవారి మొదలేదు, గెస్ట్ రూమ్ కదా వదిన కట్టెలు లేవు, ఆ ఎండంతా వచ్చి మీద పడుతుంది. నేను ఏమాపందాన్ని పాపం స్వామి కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నారు, సరే మొత్తానికి ఎట్లాగోలాగా మొత్తానికి అంటే సీను ఇలాంటి కొంచెం కొన్ని సీన్లు అలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి, మరిచినను మరపురాలన్నట్టుగా. ఇక మన అందులో ఏంటంటే ఆరోగ్యం కూడా బాగోలేదేమో, అందుకని ఓ పారాయణ చేస్తున్నానేమో, పారాయణ మీదుగా జరిగిపోతారు. లేచిన తర్వాత మొహం కట్టుకున్నారు, సరే అయిపోయింది, కాస్త తిరిగి నుంచి కాబట్టి తీసుకొచ్చాను. సరే తీసుకున్నారు, తీసుకున్న తర్వాత కింద వంట వండుతున్నాను, కింద వంట చేస్తున్నాను. అందులోకి సుందరప్రసాద్ గారికి ఫోన్ వెళ్ళి, నేను ఎంతమంది ఉన్నారు, నేను పెద్ద పెద్ద కార్ తీసుకొస్తాను అని చెప్పాడు ఆయన. ఆయన రావాలి, ఆయన వచ్చే లోపల ఇక్కడ వంట చేస్తుంటే పాండు గారు వంటింటి ఎదురుకుండా సిట్టింగ్ రూమ్ ఉంటుంది చూసారు కదా, వాటి వాళ్ళ ఇంట్లో సిట్టింగ్ రూమ్ ఎదగకుండా ఉంది. ఈయన ఎగ్జామినర్ లాగా చూస్తారు పాండని. అక్కడ నుంచి చూస్తుంటే ముసలావిడ ఉడుగుతున్న అన్నంలో రాత అన్నం వేసిందంట. వాడి కనిపించింది, కనిపించి నన్ను పిలిచి చెప్తాడు, ఇగో చంద్ర నువ్వు పెడతారేమో, వద్దు బాబుజీ పెట్టకు, సద్దన్నం వేసింది ఆవిడ అంటాడు. ఇక్కడేమో బాబుగారు అని చెప్పకూడదు, మా తండ్రి గారిని చెప్పాలి. అన్నం ఇప్పుడు వేడిగానే ఉంటుంది, ఆ సద్దన్నం వేసినా వేడి పడిపోతుంది. ఇప్పుడు నేను ఇలా అని చెప్పి నేను ఎలా అన్నం వండుకోవాలి అక్కడ? ఏదో అన్నయ్యా ఎక్కడ ఎలా ఉండాలి, అవి వెళ్ళిపోవాలి, నాన్నగారికి అదే ఇష్టం, మీరు ఇంకేం మాట్లాడకండి, మనం ఈరోజు గడుపుకుంటే తర్వాత మనిషితో ఉంటుందిలే అని ఆయన బతిమాలుకున్నా. ఆయన బతిమాలుకున్న తర్వాత సరే నేను భోజనం వండి అంటూనే ఉన్నాను. ఈయన ఇంకా తీసుకురా అని అంటల్లా, ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు భోజనం వద్దు అంటున్నారు బాబుజీ. ఒకవేపు ఏమో అక్కడ అన్నం గురించి వద్దు అంటున్నారా, అంటే మన మనసు ఎరిగిన వాడు కదా, లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను అన్నం వండాలంటే ముసలా నన్ను అడుగుతుంది, ఏ అన్నం మనకి రాదా మీ నాన్నగారికి అన్నం అనుకో, నేను ఏం చెప్పాలి అక్కడ? ఈవిడ పెద్ద ఇలాంటివన్నీ కొంచెం సందేహాలే. అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరికి శంకర్ప్రసాద్ గారు వచ్చారు. అప్పుడు దాకా ఎలాగో గడిపింది. ఒకటి ఉంది, చూడక శంకర్ప్రసాద్ గారిని చూశాను ఫస్ట్ నుంచి, అంటే ఆయన అంటే అప్పుడు అంత చనువు లేదు కానీ నాకు. కానీ ఆయన వస్తే చాలా భక్తిభావం, సంకీర్తన చేయడానికి అన్నీ ఉన్నాయి కదా. రాగానే ముందు ఇద్దరు హక్ చేసుకుంటారు బాబుజీ, ఆయన హక్ చేసుకోగానే ఆయన ఏడుస్తారు. తర్వాత వెంటనే ఈయన కూడా కళ్ళం నిలబెట్టుకుని మొత్తం దరిపేసుకుంటారు, ఇంక పంచి నేను ఎక్కడి నుంచి తీసుకురండి. అందుకని ఇది కొంచెం చల్లవరచడానికి అన్నట్టు ఆయన మెట్ల మీద ఆయన ఆపేసి, ఏమండి బాబుజీ భోజనం చేయలేదు పొద్దు నుంచి, భోజనం చేయమంటే ఇప్పుడు వద్దు అంటున్నారు. మీరు చెప్పండి, మీరు చెప్తే వింటారేమో, మాతో వచ్చిన వాళ్ళందరూ చెప్పినా వినడం లేదు, కొంచెం మీరు ఎలాగోలాగా బతివాలి, కొంచెం నాలుగు వెతుకులు కొంచెం అన్నం కొంచెం ఆయనకి పెడితే బాగుంటుందండి, మేమంతా విరోచనాలు వారికి అని చెప్పి కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడతాం అలాగా కొంచెం బతిమాలుకుంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కొంచెం మాట్లాడితే, బాబు మీకు భోజనం చేయలేదు ఇంకా, ముందు మీకు భోజనం చేస్తే మనం కారులో బయట వెళ్ళిపోదాం అన్నాం. చట్టి పిల్లల్లాగా అమ్మడు భోజనం తీసుకొస్తావు, మరణి తీసుకొస్తానంటున్నావు కదా, ఏం తెలియనట్టు అక్కడ బాబే అసలు వారికి ఏం లేదు అక్కడ అన్నట్టు, తీసుకొస్తా భోజనం చేస్తా అని నాకు బాగా గుర్తు. టమాటా పప్పు కాస్త అన్నం అది బాగా తీసుకున్నాను. ఈ రోజు నాకు తగ్గిపోయింది ఇంతలేదు ఆ రెండు రోజులు వెళ్ళి. ఆ తర్వాత కారులో వెళ్ళాం అనుకో, ఇద్దరి మధ్యలో నన్ను కూర్చోబెట్టారు. సాయంత్రం వెళ్ళి కదా నిద్ర వస్తుంది నాకు, నేను నిద్రపోతూ ఓ కుంగి పాటలు పడుతున్నాను. బాబుజీ నిద్రపోకమ్మా, అన్నయ్య డ్రైవ్ చేస్తున్నాడు, నిద్రపోకు, అలాగా అన్నయ్య పడతావు అని బాబుజీ బాబు మొత్తం ఆరుగురు కదా అది ఆయన ప్లస్ ఐదుగురు ఉన్నాం కదా, ఇంకా ఇద్దరం వెనకాల ఆడు ముగ్గురును మొత్తానికి ఇల్లు చేరాం. ఇంతకీ విషయం చెప్పొచ్చిందంటే ఆ తర్వాత వచ్చి స్వామి దర్శనం చేసుకొని వీళ్ళు పాపం ఇండియాకి టికెట్ కొనుక్కున్నారు. అందరూ ఇండియా వెళ్తున్నామంటే నాన్నగారు ఏమన్నా కాదల్లా, అలాగే వెళ్ళిరండి తప్పకుండా అన్నారు. వెళ్ళిరండి అన్నారు, వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చాము ఈళ్ళు కా వెళ్ళి ఇంటికి వచ్చాం. వస్తే ఇప్పుడు ఉపన్యాసం చెప్తుండేవాళ్ళు వదినికి అన్నయ్యకి, ఈ చిన్నపిల్లలు వదినికి. ఆ చిన్నపిల్లలు ఏమో నేను ఆడుకుంటూ కూర్చోలేదు అని, నేను వాళ్ళతో ఆడుకుంటూ కూర్చోలేదు అని కూర్చుంటే అప్పుడు ఇద్దరు కూర్చుంటే చక్కగా బాగా చెప్పేవారు వాళ్ళకి. చెప్పిన తర్వాత అప్పుడు వారికి కూడా ఆ సంవత్సరంలోనే 82లోనే అమెరికాలో శంకర్ప్రసాద్ గారికి వారికి పాండు గారికి కూడా విక్షేపణ ఇచ్చారు, షాంపెయిన్ ఇచ్చారు. చిన్న తర్వాత చెప్తుంటే అన్నయ్య వదిన వాళ్ళు అప్పుడు అడిగారు, మాకు కూడా తరుణోపాయం చూపించండి, మాకు కూడా ఉపదేశం చేస్తే మేము కూడా కొంచెం సాగం మేము కూడా చేసుకుంటాం బాబు, మళ్ళీ మీరు ఊరికి వెళ్ళిపోతూ ఉంటున్నారు, మాకు ముక్కు కొంచెం చెప్తే బాగుంటుందని ప్రార్థించాం. ప్రార్థిస్తే వీళ్ళకి చెప్పారన్నమాట ఏమంటే, ఇప్పుడు మరి నేను ప్రయాణం వెళ్ళిపోతున్నాను కదా, నేను మళ్ళీ వచ్చేనా నేను చెప్తాను అని మాటిచ్చారు అని వాళ్ళు మాటిచ్చి అప్పుడు ఇండియా వెళ్ళారు. ఇండియా వెళ్తే ఇండియా వెళ్ళిన తర్వాత మళ్ళా అక్కడ కొన్నాళ్ళకి మళ్ళీ బాబుకి కొంచెం ఈ హార్ట్ చెస్ట్ పెయిన్ రావడం ఇది కొంచెం ఎక్కువైంది, ఐసార్జీలు ఇవ్వడం లేకపోతే ఇవన్నీ కూడా కొంచెం దాంతో మళ్ళా మేము 84లో మళ్ళీ అమెరికా వస్తున్నాం. వస్తుంటే మాకు పామ్ గ్రూ హోటలే అప్పుడు మద్రాసులో
ఫస్ట్లో శంకరరావు గారి ఇంట్లో ఉండేవారు కానీ తర్వాత వాళ్ళకి నాలుగో అంతస్తులో వెళ్ళి ఆమె ఇట్లు ఎక్కడం కష్టం అయిపోయి ఆ తర్వాత పాంగురులో కాటేజ్లో ఉండేవాళ్ళు. అక్కడ ఉపన్యాసాలు అలా ఉండి బాబుగారికి ఒంట్లో బాగా లేదని రెస్ట్ తీసుకునేవారు కాదు అని ఉపన్యాసాలు ఉపన్యాసాలు వచ్చిన వాళ్ళు కూడా ఏంటి ఆ రూముల్లో మరి వాళ్ళల్లో కూడా బాబుజీ చేరి అది ఇద్దరికి రూము కాదే ఇక్కడ తినివాళ్ళందరూ ఒకటే రూము, తినివాళ్ళందరూ ఒకటే రూము, మంచం మీద నలుగురు కొడుకునేవారు ఒకే మంచం మీద నలుగురు ఐదుగురు, తెకమాళ్ళందరూ గుండంగా ఏది చుట్టూ కింద కొడుకోవడమే అంటే ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేసుకుని రావడం ఇలాగే ఉంటూ ఉండేది. అలా ఉపన్యాసాలు జరుగుతున్నాయి. అలా అయిన తర్వాత వస్తుంటే అదే డాక్టర్ సర్టిఫికెట్లు అలా నొప్పి వచ్చింది అనేసరికి ఒక మీటింగ్ జరిగింది మాకు అక్కడ కాంగ్రు హోటల్లో. రూమ్ బాగా పెద్దగా ఉండేది, రూమ్ ఒకటి చాలా పెద్దగా ఉండేది ఒక రూమ్. ఆ రూమ్లో బాబుకి ఏంటంటే ఒంట్లో బాగోక నొప్పి వస్తుందని కింద పరిపించుకుని పడుతుంది, కింద పరిపించుకుని అందుని పడుకుని వాళ్ళందరితో కూర్చోబెట్టుకుని మీరు మీరందరూ ఆలోచిస్తున్నట్టున్నారు నాకేదో డాక్టర్ చూపించాలి అంటే ఫస్ట్ టైం నీకు యాంగోగ్రామ్ తీశారు 82లో వచ్చినప్పుడు. అప్పుడే 2 బ్లాక్లు ఉన్నాయని అప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ ఉండేది చెయ్యాలి అన్నారు. చెయ్యాలి అంటే నాన్నగారు ఒప్పుకోలే, బాబు చెప్తారు ఒప్పుకోక లేదు లేదు నేను మళ్ళీ నాకు చెప్పి రావాలి నేను ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి పిలిచారు చేయించుకోవాలి అందుకని. ఇప్పుడు అందరూ ప్లాన్ ఇస్తున్నారన్నమాట మళ్ళీ వెళితే ఉంటుంది అన్న ప్లాన్లో ఉన్నారు. అంటే ఫస్ట్ టైం ఏమో అందరూ అనుకునే వచ్చారు, రెండోసారి వచ్చేటప్పుడు ఎవరు లేరు బాబుజీకి నాకే టికెట్ బుకింగ్ అయితే పాండుగారు ఓపెన్ టికెట్ కొనుక్కున్నారు ఎప్పుడైనా రెక్కపక్కన వచ్చేద్దాం అని ఆయన. ఆఖరి ఏం చేశారంటే అన్నీ అయిపోయి లైట్ ఎక్కే అక్కడ మీటింగ్లో కూర్చోబెట్టి మీరు అక్కడ నాకు ఆపరేషన్ టికెట్ అయితే డాక్టర్ చూపించేటైతే చెప్పండి ముందర నేను వెళ్ళాలి, నేను ఇక్కడే ఉండిపోతా, నేను అందుకోసం వెళ్ళాలా, ఒక భక్తుడికి మాట ఇచ్చాను నేను, వారికి నేను ఉపదేశం ఇవ్వడానికి వెళ్తున్నాను తలుపు చేయాలని, అంతేగాని నేను వేరే నాకేం పని లేదు అక్కడ నాకు ఇదే పని నేను అందుకునే వెళ్తున్నా, మీరు కనుక మీ ప్లాన్లు ఏమైనా ఉంటే చెప్పండి. పాండు నువ్వు కూడా ఏమైనా ప్లాన్ చేస్తున్నావో, నేను మాత్రం వెళ్ళను, మీరు అనుకున్నట్టు నేను డాక్టర్లకు ఎవరు చూపించుకోను అక్కడ ఇది అక్కడ పెద్ద పేజీ పెట్టుకున్నారు చనిపిల్లాడు. ఏ అందరూ కూడా చాలా ముత్తైదు ఇలాగా వద్దని బాబు అలాగే మీరు ఎలా వెళ్తే అలాగే అలాగే నిండి అని అందరూ కళ్ళు ఊపేశారు కృష్ణాచంద్రరావు గారు అందరూ కూడా. అంటే సరే అని బయలుదేరే ముందన్నాడు పాండు గారు నా దగ్గరికి వచ్చి, అమ్మ నాకు ఓపెన్ టికెట్ ఉంది నేను ఇప్పుడు ఎక్కేయగలను ఒక్కసారి అమ్ముకోరమ్మా బాబుజీ అంటే సరే సరే బాబుజీ ముందరైతే కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు తర్వాత ఒప్పుకున్నారు సరే ముగ్గురు వచ్చామన్నారు సెకండ్ టైం వచ్చినప్పుడు ముగ్గురు వచ్చాం. అది బెల్లుబిల్లే ఫస్ట్ వచ్చింది ఇక్కడికే వచ్చాం వదిన అన్నయ్య దగ్గరికి వచ్చాం అక్కడికి వెళ్ళా ఫస్ట్ సారే షాంపెయిన్ వెళ్ళింది సెకండ్ ట్రిప్ ఇక్కడికే వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నొప్పి వస్తూనే ఉండేది ఆఖరికి చికాగో నుంచి ఇక్కడికి వచ్చిన ఫ్లైట్లో కూడా నొప్పి వచ్చింది లేదు న్యూయార్క్ నుంచి ఇక్కడికి వచ్చాం న్యూయార్క్లో ఫ్లైట్ మారినట్టు ఇక్కడికి వచ్చేటప్పుడు సరిగ్గా భోజనం వచ్చింది బాగు నొప్పి వచ్చింది వెంటనే అప్పటికప్పుడు బీపీ చూసుకోవటం ఐసర్జీ చూసుకోవటం కొన్ని కొన్ని నేర్చుకున్నాం వెంటనే చేసుకొని వచ్చేసిన తర్వాత బాబు దగ్గర బద్దగించేవారు కాదు బాబుజీ ఎందుకు ఎలా ఉన్నా స్నానం చేయాలి మన వెలివెళ్ళి ఇంట్లో నాకు ఇప్పటికీ అదృశ్యం ఎట్లా కనిపిస్తుంది ఇల్లు లేకపోయినా బాత్రూంలో స్నానం చేస్తున్నారు బాబుజీ ఉత్తరే స్నానమా రోజు తల తప్పేవారు రోజు తెల్లార పోసుకోవాలమ్మా అలా షాంపూ పెట్టుకునేవారు కాదు రోజు తెల్లారా పోసుకోవాలి తల శుభ్రంగా తుడిచేసి మళ్ళీ నూనె పెట్టాలి నూనె పెట్టించుకునేవారు వారి అది అప్పుడు అదే చెక్క మళ్ళీ దూకుంటే నిలిచేది ఇప్పుడు అక్కడ అలాంటి కుట్టున్నారని మళ్ళీ నొప్పి వచ్చింది సరికి వెంటనే గవాబా కమోడు మీద పై మూత వేసేసి మెల్లగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఐసర్జీ నాలుగు కింద పెట్టాం ఇంకప్పుడు బీబీ చూడడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎవరితో చెప్పాలి ఎలా చెప్పాలి అక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగి వచ్చింది కదా అన్నయ్య బాధపడతారు ఎందుకంటే ఈ అన్నయ్య బీపీ తీసుకు అప్పుడు ఆ సమయంలో బీపీ రేజ్ అవుతుంది రేజ్ అయ్యి మళ్ళీ స్వామి ఏమంటుండేవారు ఈ ఐసర్జీ నాలుగు పెట్టిన తర్వాత మళ్ళీ చూడు మళ్ళీ చూడు మళ్ళీ చూడు అన్నారు మామూలుగా బీపీ అండి మీరు ఫస్ట్ సారి చూసినప్పుడు కరెక్ట్ పద్ధతి అంటే ఆ తర్వాత ఏంటంటే నువ్వు మళ్ళా చూడు మళ్ళా చూస్తే మామూలుగానే తగ్గుతుంది కొంచెం, అప్పవదు వీలైనంత వరకు తగ్గుతుంది అన్నీ అలా చూపించేవారు. నీ పాండుగారు అన్నయ్యను బాగా ఫ్రెండ్స్ గురిచేక అన్నయ్య, అందుకే నీ పాండుగారు ఏంటి చూసారా మళ్ళా నొప్పి వస్తుంది నీ డాక్టర్ చూపించుకుంటే అంటే మన ఒక హోమియో డాక్టర్ చూపించారు ఇక్కడ ఇండియాలో హోమియో డాక్టర్ చూశాడు గురువాణికి తీసుకొచ్చాడు నాగేశ్వరరావు గారు అప్పుడు అంటే దానికి ఏమవుతుందంటే దానికి మాట్లాడుకుంటే ఎగ్రిగేషన్ వస్తుంది కదా ఇంకా ఎక్కువైపోయింది నొప్పి ఎక్కువైపోయింది దాంతో మంటలు వచ్చాయని మానేశారు అక్కడ మానేశారు. మానేసిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ మందులు బెంగళూరు మెడ్రాస్ ఇవన్నీ డాక్టర్లు ఇంగ్లీష్ డాక్టర్లు చూశారు మళ్ళీ అదే అయిపోయింది. నాకు తెలిసి ఎప్పుడు ఆయుర్వేదం మంది వేస్తారు అందులో నేను కూడా వెళ్ళాను దానికి స్వామి తమ చేతిలో మందులు పెట్టుకునే తామసలు అందరికీ చెన్ని రోగాలు చేశారు నాకు తగ్గించారు అమ్మేసుకోలేదు కదా అని ఇది మా అది తగ్గల తగ్గకపోగా మళ్ళా కలకత్తా నుంచి పనిమణి బెనర్జీ అని ఒక డాక్టర్ వచ్చారు కలకత్తా నుంచి తీసుకొచ్చారు అహోబల్ దాస్ గారు చాలా పెద్ద వైద్యుడు ఆయన ఈ హోమియోకి ఆయన ఇచ్చినా కూడా ఎగ్రిగేషన్ వచ్చి ఇక తప్పుకోలేకం అది కూడా మానేసి మళ్ళీ అయితుంది మళ్ళీ ఇంగ్లీష్ మందులు యథాతథ వేసుకుంటూ ఇక్కడికి వచ్చాం. మామూలుగా మనకి ఏంటంటే ఇన్ని మందులు ఇస్తారు కదా ఇక్కడ డాక్టర్లు రాగానే మొత్తం మందులు మార్పి ఆపేసి మళ్ళీ ఫ్రెష్గా అసలు రీడింగ్ ఎలా ఉందో చూసుకుంటూ ఇస్తారు. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ డాక్టర్లు చూపించారు ఇక్కడ కూడా హోమియో డాక్టర్ ఫస్ట్ అలాగే ఆ తర్వాత ఇంగ్లీష్ డాక్టర్ల మందులు మళ్ళీ సాధిగారు వచ్చిన తర్వాత మేము నెలండిపోయాం అక్కడ అమ్మ వెలువెల్లో ఈ అన్నయ్య దగ్గర ఆ అన్నయ్య దగ్గరికి ఇంకా ఫోన్ వెళ్ళలేదు. ఒకరోజు తెల్లవారుజాము కూర్చున్నారు కూర్చుకుండగా నాన్నగారిని అన్నయ్య రాలేదని ఫీల్ అవుతున్నారు నాన్నగారు అన్నయ్య రాలేదమ్మా తెలియలేదు అనుకుంటా అంత తెలియదా నేను వచ్చినట్టు అంటున్నారు ఇది ఇన్ని ఫోన్లోని లేవు కదా ఎందుకో తెలియదు అనేసరికి వెంటనే అనుకోకుండా తను ఫోన్ చేయటమో నేను ఫోన్ చేయటమో జరిగింది. జరిగిన తర్వాత ముందర బాబుజీ కొంచెం రెండు ముక్కలు మాట్లాడేసి అమ్మను మాట్లాడుతుందని ఇచ్చారు అంటే నా స్వతంత్రం ఇచ్చారు కదా ఇలా అప్పుడు ఆయన చెప్పారు. ఎందుకంటే ఈ అన్నయ్య కంటే ఇంకా కొంచెం పరిచయం ఎక్కువ అన్నయ్య హార్ట్ గురించి ఆయన హార్ట్ల దగ్గరను డెలివరీల దగ్గరే ఉంటారు కదా వాళ్ళు ఎనీ ఆపరేషన్ ఎనస్థీషియా అవసరం అయితే వాళ్ళే ఇచ్చుకుంటారు కదా అందుకని ఇలాగా బీపీ ఎక్కువగా ఉంటుంది మన అన్నయ్య ఈ అన్నయ్య డాక్టర్లు చూపించారు కానీ వీలు పట్టలేదు కావటం లేదు ఇక్కడ కానీ నాన్నగారు మాత్రం చాలా బాధ ఇక్కడ కూడా కింద ఎంచుకునేవారు చెప్తుంది కింద పక్క ఎంచుకుని పడుకునేవారు కింద వెలువెల్లో పడుకుంటే నేనెండి ఆయన పడుకున్నప్పుడు ఇక మనకు కావాల్సిన చేతి కావాల్సిన పనులన్నీ అక్కడ కూర్చొని చేసుకుందాన్ని అది ఇలా ఉన్నారు బాబుజీ మరి ఏం చేస్తే బాగుంటుందో కొంచెం ఈ అన్నయ్యతో మీరు కూడా మాట్లాడి అది ఇద్దరు డాక్టర్లు కాబట్టి ఏమైనా చూస్తే బాగుంటుంది అంటే మహాకాళ్ళతో చూస్తూ మాట్లాడానమాట బాబుజీ ఇలా అన్నారనుకో దాన్ని ఆపేయాలా చెప్పకూడదు అని తెల్లవారు అనమాట 4:30 ఆయన ధ్యానానికి లేస్తారు. ఈ లోపల ఈ నెలలో అన్నయ్య వదిలికి ఉపదేశం ఇచ్చేసారు మాకు వచ్చిన పని ముందర పూర్తి చేశారు. అప్పుడు జూన్ నెల జూన్లో వచ్చాము జూలైలో ఆగస్ట్ ఆపరేషన్ అది తారీఖులేమో కానీ ఏకాదశి కదా అలాగా అన్నయ్య వదిలికి ఉపదేశం వాళ్ళకి స్వామివారి బాగు చెప్పడం అలా అంగనమస్కారం చేసారు అమ్మ దగ్గర బాగు చెప్పడం అలాగే మధ్యలో అప్పుడే పాండన్నయ్య కూడా మహావాక్య బాగు చెప్పారు చెప్పమన్నారు అయితే అప్పుడు ఆ అన్నయ్య వచ్చారమ్మ ఆ అన్నయ్య దాంట్లో దొరగడ రాగానే తీసుకెళ్ళిపోవాలంటే నాన్నగారు అదే వచ్చింది ఆయన అన్నయ్య దగ్గర సరే అన్నయ్య రావడం రెడీగా ఉంటే వెళ్ళిపోదాం అని అంటే ఇక్కడ రెడీగా లేదు వస్తాను అందుకని మేము మసక్కి వస్తాము నువ్వు వెళ్ళిపో ఇక్కడ అని చెప్పేసి మొత్తాన్ని సర్ది చెప్పాం. చెప్పేసరికి మా అన్నయ్య వెళ్తాడు ఈ అన్నయ్య మేము కలిసి వెళ్తాం. ఈ అన్నయ్య చాలా భయస్తుంది నా బాబుజీ అంటే అన్నయ్య వదిన కూడా అందుకని ఏంటంటే రండి బాబు వెళ్ళాం అని సంకన తీసుకెళ్ళిపోవడానికి లేదు ఎవరు అవకాశం కుదరాలి కదా అది కొంచెం ఏంటంటే మా సెప్ రోజు కొంచెం మధ్యాహ్నం ఈవినింగ్ ఆయన పొద్దున్న నుంచి చూస్తున్నాడు వెంట కిటికీలోంచి ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చూస్తున్నట్ట మేము వెళ్ళిన తర్వాత గుర్తున్నారు కిందనే కూర్చుని మేము పాటలు పాడటం మొదలెట్టండి ఏం చేయడం పైకి వెళ్ళటానికి లేక మేము ఇవ్వండి వదిన అన్నయ్య పైన ఉన్నదంటుంది వదిన వెళ్ళమాదు కొన్ని మీరు వెళ్ళి రండి అని అందు ఇంత చదువు లేదు అప్పుడు కొత్త వాళ్ళం కదా వదిన వెళ్ళి పైకి వెళ్ళి చూడమందు ఆయన్ని ఆ డాక్టర్ చూస్తే ఆయన వాళ్ళు ఇంట్లో చదువుతుంది ఆయన భయం కూర్చుండే ఈయన బాబుకి కింద కూర్చుండే అంటే బాబు మరి ఏం చేద్దాం ఏంటి అంటే అంటే సరే పైకి వెళ్దాం అమ్మా అన్న అని పైకి వెళ్ళేసరికి బాబుకి కొంచెం మళ్ళీ అన్నట్టు చెప్పిన వచ్చేసరికి అంతనే ఐసాగిల్లు ఇవ్వకపోతే పిలిచి అప్పుడు కోపడ్డా కాపాడేదమ్మా ఏంటి మీ ఇంటి ఇక్కడికి అని వస్తే బాబుని చూసుకోరేంటి మీ డాక్టర్లు అయింది వచ్చేసరికి ఎలా ఉన్నారు ఏంటో చూడొద్దా నొప్పి వచ్చేది రేణి దగ్గర చూడండి చూస్తే ఐసర్జీ ఓటేస్తారో రెండేస్తారో అంటారు అప్పుడు వచ్చాడు కదా అలా ఒక్కసారి అలుగుతుండేవాడు అనమాట అలా అలిగితే ఈ గురువు ఎంత మంచివారో వాడితే అప్పుడు వచ్చేవాడు నాకు ఇది అవసరం అందుకని అలా గదుల్లో కూడా నేను ఎక్కడ వెళ్ళేదాన్ని కదా ఎక్కడ వచ్చారో అక్కడే అలా అలాగా అన్నయ్యకి వదినికి ఉపాసనకి ఇచ్చి ఇంతకంటే తరింపు మనకి మార్గము అనేటువంటిది మన ఆత్మ దృఢ నిశ్చయానికి ఇంతకన్నా ఏం కావాలి అంటే పాపము అనే దాన్ని తలవడానికి లేదు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే గురుపాదాశ్రయం ఎవరు చేశాను అక్కడ గురుదేవులు ఉన్నారు నాకు అనేటువంటి అభయం ఉన్నప్పుడు మన అన్యమైనటువంటి దానికి మనం ఆలోచించాల్సిన గతి ఎందుకు మనకి మనం చెయ్యటం లేదు చెయ్యి బాబుజీ అదే అన్నారు నీకు రాలేదు నేర్చుకో అంతేగాని నాకు రాలేదు రాదు అని చెప్పడానికి అనువున్నది అన్నీ తెలుసుకోవాలి అన్నీ వచ్చి ఉండాలి ఇలా బాబుజీ ఇలా చెప్పాలి అలాగా చక్కగా అలా మా స్వామివారు ఉపదేశం ఇచ్చి ఉన్నాయని ఎంత సాయకారు కాకపోతే ఏంటంటే వాళ్ళని నీకు అంతరేసి నేను తీసుకెళ్ళిపోలేదే అదొక్కటే అలా భయండి బాబు మరి లేదు అన్న బాబుజీ ఇక్కడ కూడా అన్న ఆయన సర్వాంతరి కానీ ఇక్కడ అన్నది ఇక్కడ అవధులు లేవు ఆయన లేని అణువు లేదు ఆయన ప్రతి చోట ఇలాగే సురేష్ కూడా సురేష్కి ఆ 84లో వచ్చినప్పుడు 88లో వచ్చినప్పుడు ఇచ్చారు వాళ్ళకి 88లో వచ్చినప్పుడు వారికి ఇచ్చారు అప్పుడు 88లోనే వెళ్ళాము ఇంటి నుంచి వెళ్ళాం ఇల్లు ఓపెనింగ్కి వచ్చాము ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అప్పుడు ప్రాంతంలో అటు వెళ్ళి అటు నుంచి మళ్ళీ నైజీరియా వెళ్ళాము 88లో అప్పుడు సురేష్ అనేది ఇచ్చారు ఇచ్చి మంచి వ్యక్తి ఆయన కూడా ఆయనకి ఒక అభయం ఇచ్చినారు సురేష్ నీ పెళ్ళం పెట్టే పరీక్షలు నువ్వు నెగ్గుతున్నావయ్యా నువ్వు డైరెక్ట్ తరిపే అన్నారు బాబు నువ్వు డైరెక్ట్ తరి ఎంతంటే ఒక చోట చూసాను నేను వాళ్ళతో మరి తీసుకొని వెళ్ళాను ఏమైనా బాబు మాట్లాడి గుర్తుకొచ్చాయి నాకు అక్కడ మందులు వేసుకుంటా మంచిని తీసుకురా అని అంటే అన్నయ్య ఆ పట్టుకోవటంలో కొంచెం పప్పు ఇటు పక్కనే ఉంటే కొంచెం వేడిగా పట్టాడు వెళ్ళాడు పడితే ఆ గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చాడమ్మా దానికి ఇస్తే మందు వేసుకోవచ్చు కదా నోట్లో పోసుకోదని అఫల్ ఉమ్మేసేసి అన్నయ్య మీద ఇలా తీసుకొచ్చేది నాకు అంది మొక్కల్లో చీమంత కూడా మార్పు లేదమ్మా సురేష్ మొహన్లో కొంచెం కూడా మొహన్లో కొంచెం కూడా మార్పు లేదు తీసుకెళ్ళి మళ్ళీ పారిపోసి మళ్ళీ తన కాల్చింది ఈ ఒక్కటే కాదు ఇలాంటివి ఎన్నో చూసా పైపెచ్చి అక్క ఇలా చేస్తే బాబుజీ తర్వాత నేనంటే గడిసేది భయం నేనంటే కొంచెం భయం ఉండేది అక్క ఇలానే చేసేది నువ్వు ఇది ఆ ధర్మం మన హిందూ ధర్మం అని అంటే పైపెచ్చ అనేది అదే మీ అన్నయ్య కాబట్టి ఇన్నాళ్ళ నుంచి పడుతున్నాడు అది ఇంకొకరికి ఇంకో పెళ్లి చేసేసుకున్నారు ఇబ్బంది చక్కగా చెప్పేదమ్మా ఇలాగా దాచుకోకుండా చెప్పేది అది ఇంకొకళ్ళు అయితే ఈ పాడికి వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు నిజమే మీ అన్నయ్య కాబట్టి ఇలా పడుతున్నాడు నాకు ఈ రాఖీ కట్టడం అనేది సురేష్ అన్నయ్య నేర్పించాను నేను బాబుజీ చెన్నైలు ఇలాంటి రాకనికి అందరికీ కట్టేయడం అని చెప్పేసాను దైవ ఆశ కట్టేయడం నాకు అన్నయ్యలు అంటే చాలా ఇష్టం నాకు ఒక అనొకప్పుడు అనిపించేది నాకు అన్నయ్యలు అనిపించింది ఎందుకంటే నాకన్నా 9 ఏళ్ళు ముందు ఒక అన్నయ్య చదువు చనిపోయి చెన్నపిల్లాడుగా ఆ తర్వాత నాన్న దీక్షలో ఉన్నాడు ఆ తర్వాత బాబుజీ సాంగ్కి అదే మా నాన్న వాళ్ళు. అందుకని ఏంటంటే ఒక అన్నయ్యలు ఏంటి అన్నయ్యలు ఈ అన్నయ్యల వయసు, ఈ అన్నయ్య అన్నయ్య వయసు, సుంకర అన్నయ్య అని గుజ్జాడు అన్నయ్య వయసులు ఆ వయసు ఉంటుంది అనేవాడు. అందుకని ఈ నాకు అన్నయ్యలు ఏంటి ఇష్టం అనమాట. ఈ అన్నయ్యలు నాకు ఇష్టంతో ఇంకో జన్మ ఉంటుందేమో నాకు ఎలా బాబుజీ అనుకునేది. అలాంటిది బాబుజీ నాకు నిజంగా ఆత్మీయ ఇంతకన్నా ఈ ప్రేమ మామూలు అన్నయ్యలు కూడా చూపిస్తారు. నన్ను భరిస్తారా అందులో? నన్ను భరించి చాలా కష్టం. ఇలాంటి అన్నయ్యలు వదిలి ఇచ్చారు అందరి దగ్గర ఆడుకుంటాను సార్. అందుకని ఇక్కడ మనకి మనమే మన మనసుని ప్రేరేపణ చేసి నీదే అన్నది అది ఇది ఎవరికి పోలే. అప్పుడు చిన్నప్పుడు చూడండి తల్లి ఏమంటుంది, ఏదైనా టాయ్ ఇచ్చి ఆ టాయ్ ఎవరో తీసేసుకున్నారని పిల్లవాడు ఏడిస్తే మెల్లగా ఆ టాయ్ తీసుకొచ్చే మళ్ళీ ఏమంటుంది, నీదే రా, నీదే ఎవరు చెప్పారు వాడిదని, తమ్ముడు కాదు నీదే ఈ టాయ్ అని మరిపించడానికి ఎలాగా చెప్తుంది. మనం కూడా మన మనసును బుజ్జగించి దేవుడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఎవరు వాడు అనుకుంటే మనకేంటి ఒరిగింది, దేవుడు నీ వాడే, ఎవరు చెప్పారు ఇంకోటి వాడని. దేవుడు ఉన్నంతసేపు కదా మనం ఈరోజు ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. దేవుడే కనుక ఇందులో ప్రాణరూపంలో లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, ఏదో ఇంకొక కార్యక్రమం అయిపోతూ ఉండేది. ఇంకా అది అది ఆఖరి కార్యక్రమం ఇంకెవరు చూసేది లేదు, జీవుడు కూడా చూడడానికి లేదు అక్కడ. అందుకని మనకంతా శూన్యంగా ఒక అమృతత్వం అనేటువంటి దాన్ని మనకు ప్రసాదించారు మన జీవితం అంటే. ఈ ఉపాధి ఉన్నప్పుడే మనం దాన్ని పొందగలం, ఉపాధి జారిపోయిన తర్వాత అది పొందడానికి. అటువంటి నిజమైనటువంటి నెలలు నెలలు సేవ చేస్తున్నారని కోరకుండా వీళ్ళు ఇలాంటి అవకాశం ఇక్కడ ఎవరికి కుదరదు. అంత ధన్యులు వీళ్ళందరూ. అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీగురు దేవుడు మనందరికీ ప్రసాదించేవాక హరి వందే ఆశ్రిత రక్షణం శుభకరం.